ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, వాయిస్ ఆఫ్ హోప్ తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ జీవనజ్యోతి కార్యక్రమము ద్వారా మీరు చూపించుచున్న ప్రేమ లేక వ్రాయటం ద్వారా, ఎస్ఎంఎస్ పంపటం ద్వారా తెలియపరచగలరు. అందునిమిత్తం మేము కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుచున్నాము.
ప్రేమైన సహోదరి సహోదరులకు, నేడు మేము ప్రచారము చేయుచున్న సుమధుర గీతాలను ఆధ్యాత్మిక సందేశములు మరియు బైబిల్ ప్రవచనములు.
ప్రియమైన శ్రోతలకు, ఈ కార్యక్రమము సుమధుర గీతముతో ప్రారంభించుచున్నాము.
అడిగిన వెంటనే పొడిగా నొసగే క్షమకును దయకును ప్రాణము పోసిన, క్షమకును దయకును ప్రాణము పోసిన. నా యేసు ప్రేమ మధురాతి మధురం, నా యేసు ప్రేమ జీవామృతం, నా యేసు ప్రేమ మధురాతి మధురం, నా యేసు ప్రేమ జీవామృతం. నా యేసు సిలువ పరలోక ద్వారం, నా యేసు రుధిరం మోక్ష మార్గం. నా యేసు ప్రేమ మధురాతి మధురం, నా యేసు ప్రేమ జీవామృతం.
మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ 1446, పూనా 411037, మొబైల్ నంబర్ 9398344406, మహారాష్ట్ర, ఇండియా. ఈమెయిల్ chrichardjohn@gmail.com. సిడిఈ నంబర్ 00080004017.
ఈ సమయమందు పాస్టర్ రిచర్డ్ జాన్ గారు వాక్యోపదేశం చేస్తారు.
క్రీస్తు ఉపమాన ప్రబోధాల్లో 17 అంశాన్ని మనం ధ్యానించి ఉన్నాము. ఈ సంవత్సరము కూడా ఉండనిము. ప్రార్థన చేసుకుందాం. సర్వలోకం సృజించి దాని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించిన మా ఘనమయహో తండ్రి, నీ శ్రేష్టమైన ప్రతిష్టమైనటువంటి నామం బట్టి నీకు ఎంత వందనాచరిస్తున్నాము. ఈ దినమందు ప్రభువా, ఈ ఉపమానాన్ని మేము ధ్యానించి ఉండగా మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని లూకా సువార్త 13:1-9 మేము నేర్చుకునే ఈ భాగం మా యొక్క జీవిత గమనంలో తండ్రి దీన్ని అవలంబించుకునే శక్తిని మీరు మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. లూకా సువార్త 13:19 ఈ మాటను మనం జాగ్రత్తగా ధ్యానించవచ్చు. ఇక్కడ 18 మనం చూద్దాం. లూకా సువార్త 13:18 మనం ధ్యానించుకుందాం. ఆయన, దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది, దేనితో దాన్ని పోలుస్తును. ఇక్కడ 19 దానికి సమాధానం ఏమివ్వబడిందంటే, ఒక మనుషుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది, అది పెరిగి వృక్షమాయను, ఆకాశ పక్షులు దాని కొమ్మలయందు నివసించును. మరల ఆయన దేవుని రాజ్యమును దేనితో పోలుస్తున్నాడు? ప్రిమెంట్ వాళ్ళారా, ఈ క్రైస్తవ మరి ఉద్దేశాన్ని ఈ క్రీస్తు ఉపమాన ప్రబోధాల్లో యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇక్కడ ఇచ్చినారు. తన బోధలో క్రీస్తు కృప హస్తాన్ని తీర్పు హెచ్చరికతో జతపరిచాడు. తాను రక్షించుటకే కానీ నశింపజేయుటకు రాలేదు అని ఆయన చెప్పారు. లూకా సువార్త 9:56 కూడా ఈ విధంగా చెప్తున్నారు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. అంటే సేవ పరిచయం చేయుట మాత్రమే యేసుక్రీస్తు ప్రభు ప్రభావితులయ్యాడు. ఆయన సేవ కనపరచడానికే ఆయనను దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆయనకి బాధ్యత ఇచ్చినాడు దేవుడు. ఆయనకి కేవలం సేవ పరిచర్యలోనే యేసుక్రీస్తు ప్రభు నిమగ్నం అవటానికి అధికారాన్నిచ్చాడు తండ్రి. అందుకనే ఈ మాటలు చెప్తున్నాడు, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. సో యోహాను సువార్త 3:17 కూడా ఇదే ప్రస్తావన దేవుడు మరలా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని రాయబడింది? దేవుని న్యాయ దృష్టికి ఏమనుంది? దేవుని న్యాయ దృష్టికి తీర్పును సంబంధించినంతవరకు పండ్లు లేని అంజూరపు చెట్టు ఉపమానం క్రీస్తు కృప పరిచర్యను ఉదహరిస్తుంది. చూసారా, దేవుని యొక్క న్యాయ దృష్టికి తీర్పు సంబంధించిన వరకు పండ్లు లేని అంజూపు చెట్లు వలె ఉపమానం అనుకుంటుంది. అంజూరపు చెట్ల గురించి ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభు బోధించాడు. ఏ విధంగా మరి మానవుల యొక్క ఉద్దేశం ఆ విధంగా ఉంటుంది అని పోల్చి చెప్పినాడు యేసుక్రీస్తు ప్రభు. సో దేవుని రాజ్యం వస్తుందని క్రీస్తు ప్రజల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. వారు ఆజ్ఞాన్ని ఉదాసీనతను మందలించాడు. ఆకాశంలో కనిపించే వాతావరణం సూచనల్ని వారు వెంటనే మరి చదవగలిగేవారు. కానీ ఆయన పరిచర్యను స్పష్టంగా సూచించే కాల సూచనలు గ్రహించలేదు. ఈనాటి మనుషుల వలె ఆ కాలపు మనుషులు తమనే దేవుడని ప్రేమిస్తున్నాడని, ఆయన గద్దింపు వర్తమానం తమకు కాదు ఇతరులకి మరి వర్తిస్తుందని నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. క్రీస్తు శ్రోతలు ఆయనకి ఒక ఘటనను గుర్చి చెప్పారు. అది గొప్ప సంచలనం రేపింది. యూదియా గవర్నరు అయిన పోటియన్ పిలాతో చెప్పినట్టే కొన్ని చర్యలు ప్రజలకు అభ్యంతరకరంగా ఉన్నాయి. యెరూషలేములో ప్రజలు అలజడికి దిగారు. దీన్ని పిలాతు దౌర్జన్యంతో అణిచివేయడానికి ప్రయత్నించాడు. ఒక సందర్భంలో అతడి సైనికులు దేవాలయంపై దాడి చేసి ఆవరణంలో బయలుపరుస్తున్న గలిలయా యాత్రికులు మరి అర్పణల్ని మధ్యలో ఆపివేశారు. ప్రింట్ వాళ్ళరా, ఈ యొక్క ఉద్దేశాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మరి పిలాతు ఎటువంటి తీర్మానాలు తీసుకుని ఉన్నాడు? ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చడానికి సహించలేదు. మనుషుల ప్రవర్తనలపై తీర్పు వెలువచ్చడం గురించి, తమ పరితమ జ్ఞానంతో శిక్షను కొలవటం గురించి ఆయన వారికి స్పష్టమైన పాఠాలు బోధించాడు. అయినా వారు ఈ మనుషులు ఇతరుల కన్నా ఎక్కువ పాపులమని ఆయన విమర్శిస్తున్నాడని ఎదురుచూశారు. ఆయన ఇచ్చిన సమాధానం వారిని విభ్రాంతిని పరిచింది. ప్రిమెంట్ వాళ్ళారా, ఇక్కడ మాటను మనం గమనించినట్లయితే ఏ విధంగా పిలాతు ఆ కాలంలో మనుషులను తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ప్రజా సమూహం తట్టు తిరిగి రక్షకుడి ఇలా అంటున్నాడు, ఈ గలిలయా అంటే హింసలు పొందన వారు గలిలో అందరికంటే పాపులని మీరు తలంచున్నారా? కారని మీతో చెప్తున్నాను, మీరు మారు మనసు పొందిన ఎడల మీరందరూ అలాగే నశించుతారు. ఎప్పుడైతే ఆ పిలాతు అక్కడ మరి న్యాయం తీరుస్తున్నాడో, ప్రజల యొక్క ఉద్దేశాన్ని వారు వివరిస్తున్నాడో, అదేవిధంగా మన తండ్రి కూడా మనలను న్యాయం తీరుస్తున్నాడని యేసుక్రీస్తు ప్రభు తన యొక్క ఉద్దేశాన్ని సెలవిచ్చాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఉపమానం ప్రతి మానవుణ్ణి తండ్రి తీర్పులోనికి తీసుకొస్తాడు. మరి ముఖ్యంగా యవనస్తులను కూడా ఇక్కడ పరిగణనలోకి తీసుకొచ్చినాడు. మీరు తినడి త్రాగుడి మరి కావాల్సిన యవనస్తులుగా చేయవచ్చు, కానీ ఈ లోకంలో ప్రతీది కూడా ఆయనకి లెక్క చెప్పాల్సిన అవసరం ఉందని ఇక్కడ చెప్తున్నాడు. ప్రిమిట్ వల్ల ఈ మాటలు మనం గమనించినప్పుడు మరి క్రీస్తు మాటలు వారు వింటున్నారు. శిష్యులతో జనసమూహంతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రవచన దృష్టితో సైన్యులు యెరూషలేమును ముట్టించడం చూశాడు. యెరూషలేము పట్టణం మీదకి దండెత్తి వస్తున్న సైన్యాల పద్ద ఘటనని విన్నాడు. మరి ఆ ముట్టడిలో వేవేల ప్రజలు నశించడం చూశాడు. అనేక మంది యూదులు మరి ఆ గలిలాగా ఆలయ ఆవరణంలో బలి అర్పించే తరుణంలో హత జాతికి దేవుని వద్ద నుండి వచ్చే హెచ్చరికలు. ఇక్కడేమనుంది? మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగనే నశించుతురు అని యేసుక్రీస్తు అన్నాడు. మనం ఈ లోకపరమైనటువంటి ఉద్దేశాలు మనం చేస్తున్నాం, ఏ ఈ లోక భోగాలు మనం నమ్ముకుని ఉన్నాం, ఈ లోక సందేశాన్ని మనం జాగ్రత్తగా వింటున్నాం, కానీ ఈ లోక మర్మాన్ని నీవు నేను గ్రహించలేకపోతున్నాం. ఆ లోక మర్మలు ఎవరున్నారు? యేసుక్రీస్తు జీవిస్తున్నాడు. ఆయన వెనకాల చరిత్ర ఉన్నది. ఆయన వెనకాల ప్రతి మానవజాలి మరి చుట్టూ ఉండటం మనం గమనిస్తున్నాం. ప్రియమంటి మరి విశ్వాసులారా, ఈ మాటలను మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన కోరుచున్నాం. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగనే నశించదురు. మారు మనసు మనలో లేకపోతే ఇంకెటువంటి ఉద్దేశాన్ని సాఫీ చేయగలం? ఆ విధంగా చేయడానికి నేను మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. ప్రింట్ వల్ల ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఆయన, ఇంకా ఇలా అంటున్నాడు, ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ఒకటి నాటబడింది. అతడు దాని పండ్లు వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో మరి 3 ఏళ్ళ నుండి నేను అంజురపు చెట్టును పండ్లు వెదకి వచ్చును కానీ ఏమీయో దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమై పోవాలనో ద్రాక్ష తోటమాలితో చెప్పారు. ఇక్కడ క్రీస్తు ఆ మాటలు జాగ్రత్తగా వింటున్నాడు. ఏమని సంబంధించాడు తెలుసా? వాటి అన్యాయాన్ని అపార్థం చేసుకోవడానికి అవకాశం లేదు. దావీదు తన కీర్తనలో ఇశ్రాయేల్ని ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చిన ద్రాక్ష తీగగా వర్ణించాడు. ఇశ్రాయేల్ వంశం సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట యూదా మరి మనుషులు ఆయనకి ఇష్టమైన పనులను అంట మరి ప్రభు ఆ ద్రాక్ష తోటల్ని అంజురపు చెట్టుని సూచించింది. సో వారు ఆయన ప్రత్యక్ష శ్రద్ధను మరి దీవెనల్ని పొందటానికి వారు ప్రజలుగా మారినారు. ప్రివెంట్ వాళ్ళ అందుకనే ఈ ఉపమానాన్ని మనం జాగ్రత్తగా మనం చదువుకుంటూ అర్థం చేసుకోవాలి. యెషయా గ్రంథం 6:13 ఏముంది? యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతియను మస్తిక వృక్షములన్నీ యెహోవా నాటిన చెట్లన్నీ వారికి పేర్లు పెట్టబడుచున్నాయి. చూసారా, ఆయన నామాన్ని ఘనపరిచే విధంగా చెట్లను కూడా దేవుడు సృజించి దాన్ని నాటించాడు. మరి ఈ యొక్క జీవితాన్ని మనం ఏ విధంగా పెట్టుకోవాలో ఒకసారి మనం జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఏమున్నది? తన ప్రజల విషయంలో దేవుని ఉద్దేశాన్ని వారు ముందున్న మహామణిత్వమైన అవకాశాన్ని ఈ చక్కని మాటలో వారు వ్యక్తీకరించడం జరిగింది. యెషయా గ్రంథం 6:13 ఇందాక చెప్పి ఉన్నాము ఏ విధంగా యెహోవా దేవుడు దా యొక్క వృక్షఫలాన్ని మరి ఆశీర్వదించనే ఉన్నాడు. తర్వాత ఆదికాండం 49:22-25 ఏముంది? సర్వశక్తిని దీవెనతో క్రింద దాగి ఉన్న అగాధ జలములలో దేవునితో మరి నిన్ను దీవించని రాయబడింది. ఎంత ఇది ఈ యొక్క వాక్యంలో మరి గమనించినప్పుడు ఆదికాండం 49:22 ఈ విధంగా మరి తెలియపరిచింది. సో ఆదికాండం 49:22-25 నీ తండ్రి దేవుని దీవెనలతో సర్వశక్తిని దీవెనలతో కింద దాగి ఉన్న అగాధ జన్మల దీవెనతో నిన్ను జీవించేదను. అంటే సమస్తంలో దేవుని యొక్క దీవెనలు మేలులు మానవులకి ఇవ్వబడుతుందని మరి యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. ఇక్కడ ద్రాక్ష పండ్లు ఫలించలేవని ఎదురు చూచుండగాని అది కారు ద్రాక్షలు కాచెను. యెషయా గ్రంథం 5:2 ఉంటుంది. సో క్రీస్తు ముందు యుగాల్లోని యుద్ధాల కన్నా క్రీస్తు దినాల్లోని ప్రజలు తమ భక్తిని ఎక్కువగా ప్రదర్శించుకుని ఉన్నారు. దేవుని ఆత్మ వరాలైన సౌమ్య గుణాలు వీరిలో ఇంకా ఎక్కువగా లోపించాయి. ఏసేపు జీవితానికి మరి పరిమళాన్ని సౌందర్యాన్ని చేకూర్చిన ప్రశస్త ప్రవర్తన ఫలితాలు మరి యూదు జాతితో మరి మచ్చికి కూడా కనిపించలేదు. దేవుడు తన కుమారుని ద్వారా పండ్లు కోసుకొని మరి వెతికాడు, కానీ ఆయనకి పండ్లు దొరకలేదు. ఇశ్రాయేలు జాతి భూమికి భారమైంది, దాని ఉనికి శాపంగా మరి మారిపోయినట్లు ఇక్కడ చూస్తున్నాం. ఎందుచేతన మరి ద్రాక్ష తోటల్లో పండ్లు వాళ్ళ యొక్క స్థలాన్ని అది ఆక్రమించుతుంది. ఇశ్రాయేలు దేవుడు వారు మరి సేవించిన గూర్చి జాతుల నడుమ తప్పుడు అభిప్రాయాలు కలిగించారు. వారు వృద్ధులు మాత్రమే కాదు, పెద్ద ప్రతిబంధకంగా కూడా మరి తయారైన వారు. ఏటేటా వారి మతం ప్రజల్ని తప్పుదారి మరి పట్టించడం వారు ప్రారంభించారు. రక్షణకు బదులు వారు నాశనానికి నడిపించే ఉన్నారు. మరి ఉపమానంలో ద్రాక్ష తోట మాలి చెట్లు పండ్లు పండుకుండా ఉంటే దాన్ని నరికివేయటం తీర్పు ప్రదర్శించట్లేదు. ఈ చెట్టు అతడికి తెలుసు ఫలించదని, దాని విషయమై తోట యజమానికి ఆసక్తిని అతడి ఆనందంతో ఇంకా ఇంత కాదు. యజమాని తీర్మానం సందర్భంగా అతడి సమాధానం ఇస్తున్నాడు, అయ్యో నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరములు కూడా మరి ఉండనిమ్ము, అది ఫలించినా సరే అంత ఉపయోగం లేక చాకిరి చేయడానికి తోట మనం నిరాకరించలేదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే మరి ఫలించని చెట్ల ద్వారా మనకు ఉపయోగం ఏముంది? సో మానవులు కూడా మారు మనసు పొందకుండా, ఆత్మీయతలు బలపడకుండా, దేవుడి మీద ఆధారపడకుండా ఆయన తీర్పులోనికి మన యొక్క పాపం వల్ల ప్రవేశించినప్పుడు దేవుని యొక్క అనుగ్రహం మనకి ఆ ఫలాలు ఫలించని వృక్షంలాగా మనం ఉండిపోతాం. ఇక్కడ యశగ్రంథం 53:3-4 ఏముంది? నా ద్రాక్ష విషయమును నాకు న్యాయము తీర్పవాలనని మిమ్మల్ని వెడుకుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన మరి దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టుచున్నాను. అప్పుడు ద్రాక్ష మరి కోటయు మరి ఆ కారణము ఉండిపోయినట్లు మనం చూడగలం. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఈ ఉపమానంలో మనం జాగ్రత్తగా గమనించినప్పుడు మరి హోషేయను కూడా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. హోషేయ గ్రంథం 11:8-9 ఎఫ్రాయు నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టదు, ఇశ్రాయేలు నేను నిన్ను ఎట్లు మరి విసర్జించుదును, నా ఉగ్రతని బట్టి నా కలిగిన యోజనను నేను మరి నెరవేర్చును, నేను మరలా ఎఫ్రాయిము లయపరచును, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడు కానీ మనుషుడు కానీ కాను. చూసారా, అక్కడ హోషేయ చెప్తున్నాడు, ఇదిగో నేను మనుషుడిని కాదు దేవుడిని అని చెప్తున్నాడు. లూకా సువార్త 23:24 తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. అపొస్తలుల కార్యాలు 6:15 అతని ముఖము దేవదూత ముఖం వల్లే వారికి కనబడను. యెషయా గ్రంథం 5:4 ఈ విధంగా చెప్తున్నాడు, మరి యెహోవా అను నేను దాన్ని కాపు చేయవాడను, నేనే ప్రతి విషయంలో నేను దానికి వీరు కట్టుచున్నాను, ఎవడున్న దాని మీదకి మరి రాకున్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ప్రిమెంట్ వాళ్ళారా, హోషేయ గ్రంథం 14:8 మనం పరిశీలన చేసినట్లయితే ఇశ్రాయేలుకి మరలా చెప్తున్నాడు హోషేయ, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కులితివి గనుక నీ దేవుడని యెహోవా తట్టుకు తిరుగుము, వారు విశ్వాస ఘాతకులు కాకుండా నేను వారిని గణపరచదను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితుడిని చేసేవాణ్ణి, చెట్టునకు మంచు ఉన్నట్లు నేనింతకు ముందు ఉన్నాను, తామర పుష్పము పెరిగినట్లు అతడి అభివృద్ధిని నొందును, లెబానోను పర్వతము దాని వేళ్ళు మరి తన్నట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు, అతని నీడ ఎందు నివసించి వారు మరలా విత్తువారు, దాన్ని వలె వారు తిరిగి మరి మొలతురు ద్రాక్ష పట్ల వలె వారికి మరి వికసించను. ప్రేమిటి వాళ్ళ ఉపమానాన్ని మనం జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఏ విధంగా యేసుక్రీస్తులో చెప్తున్నాడు అన్ని పరిగణంలో, మరి లెబనాన్ పర్వతం మీద ఉన్న ఆ ఉద్దేశాన్ని చెప్పాడు, తామర పుష్పం గురించి చెప్పాడు, మరి అతని నీడ మీద నివసించే వారు ఏ విధంగా మరి ఉంటారో చెప్పాడు. మనం చాలా 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 మన తల్లిదండ్రులకి మరి మనము వండి ఉన్నాం. సో ప్రేమిటి వాళ్ళరా, మనం ఈ ఉపమానాన్ని మరి ధ్యానించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరణము ఈ సంవత్సరం కూడా ఉండనేమో, ఈ సంవత్సరం నువ్వు ఎదురు చూస్తే దేవుడు నీకు ఇవ్వనే ఉన్నాడనే గొప్ప గుర్తింపు ఇజ్రాయెల్ జనాంగానికి దేవుడు వాగ్దాన రూపంలో ఇచ్చినాడు. ఈ దినాన మనకు కూడా ఆ యొక్క వాగ్దానం మన జీవితంలో సాఫీలం అవ్వాలని, ఇజ్రాయెల్ జనాంగాన్ని ప్రేమించిన దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం అనేక పర్యావాల్లో మన యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకుని మనం ఆయన యొక్క నామాన్ని పేరుని మనం ఉపయోగించుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను ఆశీర్వదించిన మా ప్రియపరలోకపు తండ్రి, ఈ ఉపమానాన్ని ప్రభువా మేము నేర్చుకుని ఉన్నాము, మీరు మాకు తోడ్పడి మాకు సాయం చేయమని నీ కృపలో మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
ఈ వాక్యోపదేశము మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క సలహాలు మాకు లేక మరియు SMS ద్వారా ఇవ్వగలరు.
మీకు ఏమైనా బైబిల్ పాఠములు నేర్చుకోవలసిన ప్రేరేపణ ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్, SMS ద్వారా తెలియపరచగలరు. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ప్రియమైన విశ్వాసులారా, మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ నంబర్ 1446, పూనా 411037, మహారాష్ట్ర, ఇండియా. మొబైల్ నంబరు 9398344406. ఈమెయిల్ chrichardjohn@gmail.com. మరలా ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక.
మధురాతి మధురం నా యేసు ప్రేమ జీవామృతం, నా యేసు ప్రేమ మధురాతి మధురం నా యేసు ప్రేమ జీవామృతం, నా యేసు సిలువ పరలోక ద్వారం, నా యేసు రుధిరం మోక్ష మార్గం.